హరే కృష్ణ. సో పోయిన క్లాస్లో అందరూ పాండవులందరూ కూడా వనప్రస్థం వెళ్ళి పరిషత్ మహారాజు పట్టాభిషేకం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈరోజు క్లాస్లో పరిషత్ మహారాజు యొక్క పాలన ఏ విధంగా కలిని ఆయన ఎదుర్కొన్నాడు, లేదా కలిని తన రాజ్యంలోకి రానికుండా చూసుకున్నాడు. సో ఈ విషయాలు ఈరోజు చర్చించుకుంటాం. సో పరిషత్ మహారాజు యొక్క పాలన కానీ చూసుకుంటే కనుక మనం గమనిస్తే ఆయన పుట్టినప్పుడే ఆయన జాతకం చెప్పమని చెప్పేసి ధర్మరాజు అడుగున్నాడు. ఆయన జాతకం చెప్పన్నాడు, అప్పుడే క్లియర్గా చెప్పేస్తున్నాడు ఈయన పాలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక అతని దానంలో ఒక శివ చక్రవర్తి లాగా ఉంటాడు. ఇట్లా అనేక రాజుల గురించి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క గుణాలన్నింటినీ కూడా, గొప్ప గొప్ప రాజుల గుణాలన్నీ కూడా ఈ పరిషత్ మహారాజులో ఉన్నాయని చెప్పేసి ఆయన పుట్టినప్పుడే జాతకంలో చెప్పబడింది అనమాట. అదేవిధంగానే పరిషత్ మహారాజు పట్టాభిషేకం చేసిన తర్వాత రాజుగా పరిపాలన చాలా అద్భుతంగా జరిగింది. భవిష్యత్తులో భవిష్యవాణి ఆల్రెడీ ప్రకారంగా జరుగుతూ ఉంది. భార్య ఐరావతి ఆమె పెళ్లి చేసుకుంటాడు, ఒక కొడుకు జనమేజయుడు, మూడు అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు, అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండాలని తన పాలనలో. అలాగే తండ్రిగా ప్రజలను అందరం చూసుకుంటాడు, తండ్రిగా ప్రజల్ని చూసుకుంటాడు. తర్వాత కలిని శిక్షిస్తాడు, ఇది ఆయన భవిష్యవాణి, కలి పురుషుణ్ణి శిక్షిస్తాడు. అయితే సౌనక దృశ్యులు ఇప్పటి వరకు పరిషత్ మహారాజు గురించి చెప్పమన్నప్పుడు సూత గోస్వామి ఆయన మహాభారతంలోకి వెళ్ళి అన్ని భీష్ముడు గురించి, కుంతి మహారాణి గురించి, కృష్ణుడు ఏ విధంగా హస్తినాపూర్ వదిలే ద్వారకా ఎలా వచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటూ రాగానే మళ్ళీ స్వర్గాదృశ్యులు మా పరిషత్ మహారాజు గురించి మళ్ళీ చెప్పండి. ఏంటి మరి మేము అడుగుతుంటే మీరు మహాభారతంలోకి వెళ్ళిపోయారు, దయచేసి పరిషత్ మహారాజు గురించి చెప్పండి అన్నప్పుడు అప్పుడు రైట్ ట్రాక్లో తీసుకొని వచ్చి ఇప్పుడు కలి పరిషత్ మహారాజు గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. అయితే స్వర్గాదృశ్యులు ఇప్పుడు ఏం ప్రశ్న చేస్తారంటే, మీరు చెప్పారు కదా కలి పురుషుణ్ణి నివారించాడని పరిషత్ మహారాజు, కలి చాలా ప్రమాదకరం అయితే ఎందుకు తప్పకుండా పరిషత్ మహారాజు వదిలేశాడు? పరిషత్ మహారాజు ఎవరైనా ప్రమాదకరం అయితే, ప్రజలకు ప్రమాదకరం అయితే, లేదా రాజ్యానికి ప్రమాదకర వ్యక్తులు అయితే కలిని ఏం చేసి ఉండాలా? చంపేస్తుండే. చంపేస్తుండే మనకి ఈరోజు కలి పురుషుడి ప్రభావం ఏముండేది కాదు, అందరూ హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. సో తప్పకుండా ఎందుకు వదిలేశాడు? అది ప్రశ్న వేస్తారు ఇప్పుడు కలి వాళ్ళు, మంచి ప్రశ్న వేస్తారు. సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగారు, కలి పురుషుణ్ణి చంపేసి ఉండొచ్చు కదా, అంత ప్రమాదకరం అయితే ఎందుకు వదిలేశాడు, బంధించాడు, లేదా ఆయన్ని ఆయన యొక్క ప్రభావం పండికుండా చేశాడే కానీ కలిని చంపలా? ఆయన కొన్ని చోట్లు ఇచ్చాడు, అలా దగ్గర మాత్రం నువ్వు ఉండొచ్చు అని ఎందుకు వదిలేశాడు? వాస్తవానికి ఇప్పుడు మనం గమనిస్తే సౌనకాది ఋషులు కాన్స్టెంట్ గా పరిషత్ మహారాజు గురించి, లేదా భక్తుల గురించి, లేకపోతే కృష్ణుడి గురించి అడుగుతున్నారు, ఇంకేం అడగట్లేదు అసలు వాళ్ళు. వాస్తవానికి జీవితంలో మన కృష్ణుడి గురించి, కృష్ణ భక్తుల గురించి తప్ప ఇంక దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దేని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 1వ స్కందం 16వ అధ్యాయం 6వ శ్లోకంలో అతవాస్య పదంబోజ మకరందాలి హాంసతాం కిం అన్యర్ అసలాధాపైర్ ఆయుషో యద సాధ్యవయ. భక్తులు భగవత్పాదాలు యందు మకరందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, భక్తులు భగవత్పాదాలు యందు మకరందం అంటే తేనె ఆస్వాదిస్తున్నప్పుడు వేరే అంశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అందరూ కోరుకునేది రుచే, అందరూ కోరుకునేది ఆనందం. ఆనందం వాళ్ళకి భగవత్పాదాలుగా పడుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే రాజకీయాల గురించి, లేకపోతే సినిమాల గురించి, లేకపోతే ఇంక వేరే అంశాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే అవి మాట్లాడుకుని మన పరిష్కారం లేని దొరకు, మన సమయము వృధా అయిపోతూ ఉంటుంది, మన ఆయుష్ తీరిపోతూ ఉంటుంది. ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి అవయవాలు లేదా ఇంద్రియాలని మనం అనవసరంగా వేరే వాటి కోసం ఉపయోగిస్తూ మనం జీవితాన్ని వృధా చేసుకుని పోతాం. కానీ అదే ఇంద్రియాలని అది భగవంతుడి మీద మనం కేంద్రీకరించినప్పుడు మనకి ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఆయుష్ పెరుగుతుంది కాదు, ఇంకో జన్మ లేకుండా చేసుకోవచ్చు, అది ఆయుష్ పెరగడం అంటే ఇక్కడ. కాబట్టి ఇంకా వేరే అవసరం ఏముంది అసలు? వాస్తవానికి ఆయుష్ ఎలా పెరుగుతుందంటే కృష్ణ కథ ఎక్కడ చర్చించబడుతుందో అక్కడ యమరాజు స్వయంగా కూర్చొని వింటుంటాడు అంట. యమరాజు ఉన్నాడు ఇక్కడ చూసుకోండి, మధ్యలో ఆడ పక్కన కూర్చోన్నాడు. ఎస్, ఎక్కడైతే కృష్ణ కథ చర్చ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ భగవద్కీర్తన ఉంటుందో అక్కడ యమరాజు స్వయంగా దృష్టి వేసుకో ఉంటాడు. లెక్కేసుకున్నాడు ఎవరెవరు కృష్ణ కథకు వచ్చారు లెక్కేసుకుంటారంట. ఓకే, ఈరోజు ప్రజెంట్ అయ్యారు, ప్రజెంట్ అయ్యారు. ఓకే, వీళ్ళకి ముందు వీళ్ళని ప్రత్యేకంగా నేను చూసుకోవాలి. వీళ్ళని వీళ్ళ జోలికి నేను వెళ్ళకూడదు. వీళ్ళందరూ కూడా స్వర్గానికో నరకానికో వెళ్ళేటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు వీళ్ళందరూ కూడా కృష్ణుడికి డైరెక్ట్గా కంట్రోల్లోకి వెళ్ళిపోవాళ్ళు అంట, కృష్ణుడి కంట్రోల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవాళ్ళు. సో వీళ్ళ మీద మనకి ఎటువంటి ఆధిపత్యం లేదు. సో కాబట్టి కృష్ణ ఎట్లా మనకు ఆయుష్ పెరుగుతుందంట, యమరాజు వీళ్ళ ఆయుష్ని తగ్గించలేడు. యమరాజు వీళ్ళ యొక్క ఆయుష్ని తగ్గించలేదు, ఎందుకంటే యమరాజు స్వయంగా కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు. సో భీష్ముడు మహాజనులు అంటారు కదా, సో వీళ్ళు మహాజనులు. సో దంపధర్మరాజు కూడా కృష్ణుడి యొక్క భావము అంతర్గతము పూర్తిగా తెలుసు. అందరికీ కృష్ణుడి గురించి తెలుసు, కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు. అందుకనే ముందు మనం చూస్తాము ఆరో స్కంధంలో అజామిలుడు జీవితాంతం కొన్ని తప్పులు చేసినప్పటికీ, కొన్ని ఘోరమైనటువంటి అపరాధాలు చేసినప్పటికీ కూడా చివరిలో నారాయణ అనుకోగానే వీళ్ళు యమదూతలు వచ్చి అజామిలను తీసుకెళ్లాలని ప్రయత్నించినా కూడా విష్ణుదూతలు వచ్చి ఆపేస్తారు. ఎందుకని ఇలా తప్పులు చేసినా కూడా నారాయణ పదం ఆ పదాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఈ రూల్స్ వర్తించు అంటారు. అప్పుడు వీళ్ళందరూ అదేంటది చేసిన పాపాలకి స్వయంగా యమధర్మరాజు పిలిపించి పంపించాడు లక్కో రమ్మని, మీరెవరు ఆపడానికి, నిజంగా నారాయణ మా సార్ గొప్పవాడేం కదా, మా బాసు గొప్ప, అందరికంటే నారాయణ కంటే మా బాసు గొప్ప. మీ బాసు గొప్ప లేదు, పోయి మీ బాసునే పోయి అడుగు, ప్రస్తుతానికి మాత్రం నువ్వు తీసుకెళ్ళడానికి ఎటువంటి అధికారం లేదు అన్నప్పుడు, సో అప్పుడు వీళ్ళు వెళ్ళి పోయి మేము యమధర్మరాజు మేము తెలుసుకుంటాం, వెళ్ళి పోయి యమధర్మరాజు పోయి అడుగుతాడు ఏం చేశారు ఏం చేశారు ఇట్లా నేను తప్పులు చేస్తున్నాడు అని. చివరికి నారాయణ అంటే అట్లయితే మనకి కంట్రోల్ లేదు వాళ్ళ మీద, ఇంకా అతను వదిలేసిండు అంటాడు. అంటే ఇవన్నీ మనం సూచిస్తున్నాయి. ఆరో స్కంధం చెప్తుంది ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఏమండి, యమధర్మరాజు ఎవరైతే కృష్ణ కథ వింటారో వాళ్ళ ఆయుష్ని పెంచుతాడు. ఆయుష్ పెంచడం అంటే మనం చెప్తున్నా అది దేహంకు సంబంధించిన ఆయుష్ కాదు, ఇది మన టైం ప్రకారంగా వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ ఇంకో జన్మ లేకుండా చూసుకుంటాం. ఆయుష్ని కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడానికి మనం పెంచుకుంటాం. కాబట్టి సుతగోస్వామి సమాధానం చెప్పడం ప్రారంభిస్తాడు వాళ్ళు అడిగే ఆయన ప్రశ్నలకి. కలి ప్రవేశించని తెలుసుకోగానే పశ్చిత మహారాజు, యాక్చువల్లీ కలి ఎప్పుడు ప్రవేశించాడంటే ఎప్పుడైతే కృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయాడో అప్పుడే కలి స్టార్ట్ అయిపోయింది, కానీ ప్రభావం తక్కువే ఉంది. ఎందుకంటే ఇంకా పాండవులు ఉన్నారు, కొన్ని యజ్ఞాలు చేశారు. సో వాళ్ళందరూ కూడా కలి పురుషుడు అంత యాక్టివ్గా ఇక్కడ వాళ్ళు ప్రవేశించేలాగా లేదా వాళ్ళు ఆయన కార్యాలు నిర్వర్తించేలాగా వాళ్ళు అవకాశం ఇవ్వాలి. కానీ పశ్చిత మహారాజు సమయం వచ్చేసరికి కొంతకాలం పోయేసరికి కలి పురుషుడు ఎంటర్ అయ్యాడని ఆయనకి వార్త వచ్చింది. శత్రుడిగా పోరాడడానికి ఇది ఒక మంచి అవకాశం అని వచ్చిందని స్వయంగా అన్ని ప్రదేశాలు గమనించడానికి వెళ్తారు. ఓకే, ఇది నాకు మంచి అవకాశం వచ్చింది యుద్ధం చేయడానికి. శత్రుడు ఎప్పుడు యుద్ధ అవకాశాల కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సో వెళ్తాడు, అన్ని ప్రదేశాలకు వెళ్తాడు అన్నమాట. ఎక్కడ కలిపిడు ఎంటర్ అయ్యాడా ఎక్కడ ఉన్నాడా అని ఆ విధంగా పోతూ అన్ని రాజ్యాలను కైవసం చేసుకుంటాడు. ఎక్కడ కూడా ఎంటర్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు జరగకుండా చూసుకుంటా ఉన్నాడు అనమాట. అయితే విచిత్రం ఏంటంటే అన్ని దగ్గరలో పోయిన అన్ని దగ్గరలో పాండవుల గురించి కీర్తిస్తా ఉన్నారు అందరూ, ప్రజలందరూ కూడా. ఎందుకు కీర్తిస్తున్నారు? ఎందుకంటే కృష్ణుడితో వాళ్ళ గల ఉన్నటువంటి సంబంధం, వక్రస్కందం 16వ అధ్యాయం 16వ శ్లోకంలో సారాధ్య పార సద సేవన సఖ్య దౌత్య వీరాసానుగమన సవన ప్రమాణ స్నిగ్ధేషు పాండుషు జగత్ప్రినం చ భక్తిం కరోతి నృపతి శరణారవిందే. దేవదేవుడు శ్రీకృష్ణుడు పాండవులకు ఎలా కావాలంటే అలా మెలిగాడు. సారథిగా, పారిశుద్ధుడుగా, సేవ చేసేవాడుగా, సఖ్యంగా, దౌత్యుడిగా, ఒక మెసెంజర్గా, వీరాసను గమన. సో ఎలా కావాలంటే అలా, పాండవులకి ఎలా అవసరమైతే ఆ విధంగా భగవంతుడు వాళ్ళకి మలుచుకున్నాడు. అంటే భగవంతుడు ఒక భక్తుడికి కావలసిన మలిచాడు అని అంటే ఆ భక్తుడు ఆ భగవంతుడి పట్ల ఎంత నమ్మకం ఉందో, ఆ ఆదేశాలని పాటిస్తూ, ఆ గౌరవాన్ని లేదా ఆ నమ్మకంతో ఆయన పాటిస్తారు, దాన్ని బట్టి భగవంతుడు వాళ్ళకి వాళ్ళ తరఫున అన్ని రకాలటువంటి అవకాశాలు తీసుకున్నాడు, అన్ని రకాల పాత్రలు తీసుకున్నాడు. భగవంతుడు దేవాదేవుడికి ఈ పాత్రలు పోషించాల్సిన అవసరం లేదు, కానీ దేవాదేవుడు ఈ పాత్రలు వాళ్ళ కోసం పోషించాడు. అంటే వాళ్ళు ఎంత గొప్ప భక్తులయ్యి ఉంటే భగవంతుడు వాళ్ళ కోసం ఏమైనా అవ్వడానికి సిద్ధపడతాడు. ఇవన్నీ విన్నటువంటి పరిషత్ మహారాజు కృష్ణుడి పాదాలపై భక్తితో ఉప్పొంగిపోతాడు అన్నమాట. అసలు నిజంగా వాళ్ళకి ఈరోజు నేను పరిషత్ మహారాజు అనుకుంటాడు, ఈరోజు నేను ఇవాళ బతికుండడానికి కారణం కూడా కృష్ణుడు. కానీ నేనేం చేశాను కృష్ణుడికి, అసలు నేను ఇలా పాండవులతో అనుకున్న సంబంధం వల్ల నన్ను కాపాడాల్సి వచ్చింది. కాబట్టి గొప్పతనం నాది కాదు, నేను కాదు. నన్ను కాపాడంటే నేను గొప్పవాడిని కాబట్టి నేను కాపాడలే. అక్కడ మా పెద్దలకి కృష్ణుడితో గల సంబంధం, వాళ్ళు భక్తులుగా నడుచుకోవడం వల్ల, వాళ్ళు భక్తులుగా నడుచుకోవడం వల్ల కృష్ణుడు నన్ను కాపాడాడు. అసలు ఆయన ఎక్కడ చూసినా సరే కీర్తనలు, ఎక్కడ చూసినా సరే కీర్తిస్తున్నారు పాండవుల దగ్గర అన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి. అయితే ఒకనొక రోజు పశ్చిమ మహారాజు ప్రయాణిస్తున్నప్పుడు ఒక చోట ఆవు, ఎద్దు ఒక నీచ జాతి వ్యక్తిచే పీడించబడుతున్నాయి. నీచ జాతి వ్యక్తిచే పీడించబడుతున్నాయి, ఒక ఆవు, ఎద్దు. అయితే పీడించేక ముందర ఈ రెండు సంభాషించుకుంటున్నాయి అనమాట. తర్వాత ఆయన వచ్చి పీడించాలని ప్రయత్నిస్తాడు, కానీ ఎద్దు, ఆవు ఒక దగ్గర వచ్చి అవి సంభాషించుకుంటాయి. ఎద్దు అంటే ఇక్కడ ధర్మం, ఆవు వచ్చి భూమి. ధర్మము, భూమి, ఈ రెండింటి మధ్య జరిగేటువంటి సంభాషణ. ఈ సంభాషణ జరిగేటప్పుడు ఎద్దుకి చూస్తే మూడు కాళ్ళు పోయి ఉన్నాయి, ఒక కాలు మీద నిలబడి ఉంది. ధర్మంలో మూడు కాళ్ళు పోయినాయి, ఒక కాలు మీద నిలబడి ఉంది. ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది అంటారు, నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటారు. సో దయ పోయి ఉంది, ఆ తర్వాత శౌచం పోయి ఉంది, ఆ తర్వాత సత్యం మాత్రం ఉందన్నమాట. సో ఏమేమి నాలుగు నియమాలు ఏంటి? మాంసాహారం అంటే దయ, మాంసాహారం దయ, రెండు వ్యభిచారం అంటే శౌచం, మూడు జోదం సత్యం, నాలుగు మత్తు పానీయాలు అంటే తపస్సు. అంటే ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని అంటే శౌచము, తపస్సు, సత్యము, శౌచ దయ. సో నాలుగు మీద నడుస్తున్నప్పుడు ఇప్పుడు దయ పోయి ఉంది, శౌచం పోయి ఉంది, తపస్సు పోయింది, ఒక సత్యం మీద మాత్రం నడుస్తూ ఉంది. ఇది కలియుగం స్టార్టింగ్లో, ఇది కలియుగం స్టార్టింగ్లో. వాస్తవం మనం ఇంకొంచెం స్టార్టింగ్లోనే ఉన్నాం, మనం ఇంకా 5000 సంవత్సరాల్లోనే ఉన్నాం. మనం సత్యం మాత్రం ఉంటే సత్యం పలికే వాళ్ళు ఇంకా ఉండరు, మిగతా మూడు పోయి ఉన్నాయి. అట్లనే ధర్మము ఆవు వైపు చూస్తుంది, భూమి వైపు చూసింది. ఆవు ఎట్లా ఉందంటే నిరుత్సాహంగా, బాధతో, దుఃఖంతో ఉన్న ఆవును చూసి ఎద్దు మాట్లాడడం ఆరంభించింది. ఎందుకు ఇట్లా ఉన్నావు, ఏం జరిగింది నీకు, ఎందుకు నిరుత్సాహం ఉన్నావు, ఎందుకు బాధతో ఉన్నావు, ఎందుకు దుఃఖంగా ఉంది, భూమిని అడుగుతా ఉంది ధర్మం. ఏదో ఎద్దడతో ఉంది ఆవుని. ఏమని విచారించసాగింది? దూరపు మిత్రుడు ఏమన్నా కానీ చనిపోయాడా, లేకపోతే మిత్రుడు ఏమైనా దూరం అయ్యాడా, లేకపోతే ఆ మిత్రుడి వల్ల నువ్వేమైనా బాధపడుతున్నావా, ఏమైనా జరిగింది అందువల్ల నువ్వు కష్టపడుతున్నావా, అందువల్ల నీలో ఈ నిరుత్సాహం కానీ దుఃఖం ఉందా? అలాగే ప్రజలు ఆహార నిద్ర భయం మైదనము లోనే కాలం గడుపుతున్నారని నీకేమైనా బాధగా ఉందా? భూమిని అడుగుతున్నాడు ధర్మం. ప్రజలందరూ కూడా ఆహార నిద్ర భయము మైదనంలోనే వాళ్ళ కాలం గడుపుతున్నారా, అందువల్ల నువ్వు బాధపడుతున్నావా అని. అంటే ఇప్పుడు భూమి ఏ పరిస్థితిలో ఉంది? బాధపడుతుంది. ఎందుకని? ఈ నాలుగిట్లోనే ప్రజలు కాలం గడుపుతున్నారు. భూమికి భారం ఎప్పుడు తగ్గుతుందంటే అందరూ కూడా కృష్ణుడి సేవలో ఉన్నట్లయితే, కృష్ణ భక్తి చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు భూమి జోలికి రారు. ఎప్పుడైతే మనకి ఉన్నత ఆశయం, మన కృష్ణ చైతన్యం లేదా కృష్ణుని చేరుకోవడం అనే ఉన్నత ఆశయం మనం తెలుసుకోకపోతే, అది జీవిత ఆశయం, మానవ జన్మలో మనకు ఉండే ఒకే ఒక ఆశయం తెలుసుకోకపోతే అల్టిమేట్ గా వ్యక్తులందరూ ఏం చేస్తారు? ఇంకా అన్ని పనులు చేస్తారు ఇంకా, ఎందుకంటే లక్ష్యం తెలియదు కదా. ఒకప్పుడు మనం గమనించినప్పుడు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటువంటి నాలుగు ఆశ్రమాలు ఉన్నప్పుడు బ్రహ్మచారి ఆశ్రమంలో ఏం చేసేదా? చదువుకుంటా ఉండడము, గురువు చెప్పినట్టువి చేసుకుంటా ఉండడం తప్ప. పైగా వాళ్ళు ఎన్ని పూటలు తింటారు? రెండు పూట తింటారు, ఒక పూట తింటారు. అంటే ఆహారం పెద్ద విషయం కాదు. వానప్రస్థలోకి వెళ్తే ముసలి అయిపోయారు, వాళ్ళు ఎంత తింటారు? రెండు పూటలు కష్టం లేదా ఒక పూట తింటారు. ఇంకా సన్యాసం ఎత్తుకుంటే ఎంత తింటారు లేకపోతే లేరు. అంటే బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసంలో ఏం లేదు. ఒక గృహస్థ దాంట్లో మాత్రం అలౌడ్ తీసుకుంటారు, అందరూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు అందరూ తింటారు. అంటే మూడు భాగాలు తినవలే, ఒక భాగం మాత్రం తింటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ అంత పండించాల్సింది లేదా అంత భూమి మీద మనం చేయాల్సిన కార్యాలు ఏముంటాయి? ఇంకా అనవసరంగా భూమిని తవ్వడం, అనవసరం భూమిలో పొలగొట్టడం, భూమిలో సారం తీసేయడం, భూమిలో నీళ్లు తీసిపడేయడం, లేకపోతే గనులు తీసేసేయడం దాంట్లో నుంచి, అప్పుడు భూమి ఆనందం ఉంటుందా కష్టంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆహార నిద్ర భయం మైదనమే జీవిత గమ్యం అయిపోయినప్పుడు, అప్పుడు టార్గెట్ ఏంటి నెక్స్ట్? భూమి. ఉన్నది మొత్తం తినేయాలా, ఉన్నది మొత్తం తాగాల, ఉన్నది మొత్తం మనం అనుభవించాలనుకున్నప్పుడు అల్టిమేట్ గా భూమికి మనం చాలా చాలా భారం అయిపోతుంది. ఎందుకంటే భూమి మీద ఎంతమంది భగవద్భక్తులు నడుస్తూ ఉంటారు, భూమి మీద తేలికైపోతూ ఉంటుంది, భూమికి అంత ఆనందంగా ఉంటుంది. అప్పుడు భూమి ఎప్పుడు కావంటే ఏ ఉత్పత్తులు కావంటే ఆ ఉత్పత్తులు ఇస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ యాగ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో, భగవత్ కీర్తలు జరుగుతూ ఉంటాయో, భగవత్ సంబంధించిన కృష్ణ కథలు నడుస్తూ ఉంటాయో, అప్పుడు భూమి కూడా భారం జరుగుతుంది. భూమి కూడా చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది భూమి. లేకపోతే భూమికి భారమైనట్టు. అంటే మన కృష్ణ భక్తి చేయట్లేదు అని అంటే మనం భూమికి భారమనే అర్థం. ఇక్కడ నా పంట నేను పండించుకుంటున్నాను కదా, నా పంట నేను పండించుకునే దానికి నేను ఎంత భూమికి ఎంత భారం అవుతాను అనుకోవచ్చు. కానీ ఎందుకు పండించాలి భూమిలో? మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి? భక్తి, నా ఆరోగ్యం చూసుకుంటూ ఆరోగ్యంతో నేను భక్తిని చేసుకోవడానికి. లేకపోతే మనం ఇంత జాగ్రత్తగా, ఇంత మానవ జన్మల్లో ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని ఇన్ని సూచనలు ఎందుకు మనకి? ఉదయాన్నే లేయాలి, ఇట్లా కొంత భగవద్ దర్శనం చేసుకోవాలి, కీర్తనలు చేసుకోవాలి, తర్వాత తర్వాత మన పనులు బాధ్యతలు చేసుకోవాలా, మళ్ళీ సాయంత్రం రావాలా, మళ్ళీ భగవంతుడిని మళ్ళీ మనం సాయంత్రం మళ్ళీ కీర్తనలు చేసుకోవాలా? ఎలా, ఎంత హాయిగా ఉంటుంది జీవితం, ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవితం, ఎంత ఆనందంగా ఉంటుంది జీవితం? పండించే వాళ్ళు పండిస్తూ ఉంటారు, ఎందుకంటే అందరికి అందరు లక్ష్యం కానీ ఒకటే కానీ అయ్యి ఉంటే, అందరి లక్ష్యం వచ్చి భగవంతుని చేరని లక్ష్యంగా ఉండుంటే, అప్పుడు ఎవరికి కూడా తిండి మీద ధ్యాస పోయి ఉండేది కాదు. ఎవరికి కూడా తిండి మీద ధ్యాస పోయేది కాదు, ఎవరికి కూడా బంగారం మీద ధ్యాస పోయేది కాదు, లేదా ఎవరికి కూడా హాస్టల్ సంపాదించుకోవాలనే ధ్యాస పోయి ఉండేది కాదు. ఎందుకంటే మానవ జన్మ యొక్క గమ్యము లక్ష్యము భగవంతుని చేరుకోవాలని కానీ తెలుసుంటే మాత్రం, ఇదే లక్ష్యం కానీ తెలుసుంటే మాత్రం మిగతా జోలికి మిగతా వాటికి ఎవరు కూడా పోరు. కానీ ఇప్పుడు అందరి మధ్యలో లక్ష్యం ఏమున్నది, బాగా సంపాదించాలా బాగా అనుభవించాలా, లక్ష్యం ఇది కాబట్టి అప్పుడు ఏది కావాలంటే తవ్వేసుకుంటున్నారు, ఎవరు కావాలంటే వాళ్ళు మోసం చేస్తున్నారు, నమ్మక ద్రోహాలు చేస్తున్నారు. ఆ విధంగా ఎవరి మధ్యలో కూడా ప్రశాంతత లేదు, ఎవరి మధ్యలో కూడా ఆనందం లేదు. ఎందుకంటే అందరి జీవిత లక్ష్యం ఏంది, ఎట్లయినా సంపాదించు, ఎట్లయినా దోచుకో, ఎట్లయినా నువ్వు జీవించాలా, ఎట్లయినా నువ్వు అనుభవించాలా, అనుభవించే వాడే ఇక్కడ రాజు, అంతే కదా. ఇప్పుడు లక్ష్యం అది అయిపోయింది కాబట్టి అప్పుడు ఎవరు కూడా భూమికి తేలిక పరచట్లేదు, భూమిని భారం చేస్తున్నాం మనం. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఇంకా అడుగుతున్నారు అనమాట, కషాయ వాడిని ఏమైనా వేధిస్తున్నారా, కషాయ వాళ్ళు నిన్నేమైనా వేధిస్తున్నారా, ఆడవాళ్ళని పిల్లల్ని ఎలా హింసించబడుతున్నారు, సో వాళ్ళందరూ హింసించబడుతున్నారు, అందువల్ల కానీ నువ్వు కానీ బాధపడుతున్నావా. బ్రాహ్మణులు సరస్వతిని అమ్ముకుంటున్నారు, బ్రాహ్మణులు సరస్వతిని అమ్ముకుంటున్నారు, అందువల్ల నువ్వు కానీ బాధపడుతున్నావా. బ్రాహ్మణులు క్షత్రియుల దయతో బతుకుతున్నారు, ఎందుకంటే బ్రాహ్మణులు ఎవరి దయ మీద బతకూడదు, బ్రాహ్మణులు వాళ్ళు చేసే కార్యాలను బట్టి వస్తే తీసుకోవాలి, లేకపోతే పుసులుండి వెళ్ళిపోతా ఉండాలి. సో బ్రాహ్మణులు ఎవరి దయ మీద బతకూడదు, కానీ క్షత్రియుల దయ మీద బతుకుతున్నారా, అందువల్ల భూమి బాధపడుతుందా, భూమి భారం అవుతుందా అని అనుకోండి. అలాగే క్షత్రియుల విపరీతమైన పన్నుల భారం మోపుతున్నారా, ప్రజల మీద క్షత్రియులు విపరీత పన్ను భారం మోపుతున్నారా, అందువల్ల భూమి బాధపడుతుందా, కష్టపడతా ఉందా. ఈ విధంగా ఎద్దు భూమిని అడుగుతా ఉంది, ధర్మము ఆవుని, ఎద్దు ఆవుని లేదా ధర్మము భూమిని అడుగుతా ఉంది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు, ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీలో ఉత్సాహం పోయింది, నీలో ఎప్పుడు దుఃఖంలో ఉండవు, బాధపడతా ఉన్నావు అని ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంది అన్నమాట. ఆవు లేదా భూమి ఒకే సమానం చెప్తుంది, 40 పరిపూర్ణ గుణాలు కలిగినటువంటి ప్రేమకు ఆనందాలకు నిధి అయినటువంటి శ్రీకృష్ణుడు లీలలో ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అందువల్ల నాకు బాధగా ఉంది, అందువల్ల నాకు భారంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది. ఎందుకంటే ఒక కృష్ణుడు గారు ఉంటే ఇవన్నిటిని సెట్ చేసేవాడు. కృష్ణుడు ఉన్నప్పుడు ఇక్కడెక్కడ కూడా బ్రాహ్మణులు క్షత్రియుని ఆధారపడాల్సిన అవసరం వచ్చేది కాదు, క్షత్రియుడు అనవసరమైనటువంటి పనులు మోపేవాడు కాదు, అదే ఆడవాళ్ళు పిల్లలు అధర్మానికి గురి కాదు, లేదా జనాలు ఆహార నిద్ర భయం వైద్యంలోనే వాళ్ళ జీవితాలు ముగించి ఉండరు. కాబట్టి 40 పరిపూర్ణ గుణాలు కలిగినటువంటి కృష్ణుడు, ప్రేమకు ఆనందాలకు నిధి అయినటువంటి ఈ కృష్ణుడు ఆయన లీలలను ముగించుకొని వెళ్ళిపోయారు. అయితే ఆయన ఉన్నప్పుడు మాత్రం నాకు రోమోత్సవం జరిగేది. ఇది 1వ స్కందం 16వ అధ్యాయం 35వ శ్లోకంలో కాల కావాసహేత విరహం పురుషోత్తమస్య ప్రేమావలోకం రుచిరాస్మిత వల్గు జల్పై తైర్యం సమానాహరన్ మధుమాని నీనాం రోమోత్సవో మమ ఇంద్రియాని వికటంతే కాయ. రోమోత్సవం, రోమాలు నిక్కబోర్చుకునే ఉత్సవం. ఎప్పుడు రోమాలు నిక్కబోర్చుకుంటాయి, ఒక అద్భుతాలు జరిగినప్పుడు. సో కృష్ణుడు ఎప్పుడల్లా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పాదాలు నాకు భూమి తగ్గుతున్నప్పుడల్లా, భూమిని తాకుతున్నప్పుడల్లా కూడా నాకు రోమోత్సవం జరిగేది, ఆనంద ఉత్సవం జరిగేది నాకు. కాకపోతే ఇప్పుడు ఆ విరహం పురుషోత్తమస్య, కానీ ఆ పురుషోత్తముడు వెళ్ళిపోయాడు నాకు విరహంలో ఉన్న ప్రస్తుతానికి, నాకు కష్టంగా ఉంది, భారంగా ఉంది, బాధగా ఉంది. కాబట్టి ప్రేమకి ఆనందానికి మీరినటువంటి ఆ భగవంతుని నీళ్ళను ముగించుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఇవన్నీ జరగడం ప్రారంభించాయి. నేను ఈరోజు ఆనందంగా లేను. ఇది నా బాధకి ఇది ముఖ్య కారణం, నా నిరుత్సాహానికి ఇది ముఖ్య కారణం. సో మనం అందరం కూడా అంటే ఇది ఒక భాగవతం లాగా అనుకోకుండా, ఏదో ఒక భూమికి ఎద్దుకి లేదా ఆవుకి ఎద్దుకి జరుగుతుందని కాకుండా, మనము ఆ పరిస్థితులు కానీ మనం ఆలోచించుకోగలిగితే, భగవంతుడు ఎప్పుడో ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ వంశస్థులు లేదా తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు, జనరేషన్స్ వచ్చి నెక్స్ట్ జనరేషన్స్ అంతా దానికి వస్తే కనుక, ఎప్పుడైతే మనం పెద్దలు పిల్లలకు కావచ్చు లేదా బ్రాహ్మణులు సమాజానికి కృష్ణకథ దూరం అవ్వడం వల్ల, కృష్ణకథ దూరం చేయడం వల్ల, మనిషికి జీవిత లక్ష్యం తెలియకపోవడం వల్ల అతను ఈ సమాజానికి ఇంకా చెప్పాలంటే అన్యాయమే చేస్తున్నాడు. కృష్ణకథ చెప్పకపోతే లేదా మన కృష్ణకథ వినకపోతే ఈ సమాజానికి మనం అన్యాయమే చేస్తాం. ఎందుకంటే కేవలం నువ్వు మంచిగా ఉండు, నువ్వు బాగుండు, నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అని కేవలం మనం కొన్ని నీతి వాక్కులు చెప్పడంతో ప్రజలు హాయిగా ఉండరు. నీతి వాక్కుల కంటే కూడా ఆధ్యాత్మిక జీవన విధానాల్లోకి వాళ్ళని పంపించగలగాలి, దాంట్లోకి మనం వెళ్ళగలగాలి. ఆధ్యాత్మిక జీవన విధానంలోకి వెళ్ళగలిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా నీతి వాక్యాలు ఆటోమేటిక్గా పాటిస్తున్నట్టే. ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా నీతివంతమైన జీవితాన్ని పాటిస్తుంటారు. కానీ నీతివంతమైన జీవితం చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా పాటిస్తున్నట్టు కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. నీతి నియమాలను నిర్మించే వాళ్ళకి లక్ష్యం లేదు, ఉన్నంతవరకు బాగుండాలి అన్నది. కానీ లక్ష్యం ఏంటి? ఉన్నంతవరకు మనం బాగుండాలంటే ఈ సమాజం మనం బాగుండనివ్వదే, ఎంతవరకు మనం బాగుండగలుగుతాం? సో బాగుండడానికి అవకాశం లేదు. ఒక రెండుసార్లు మంచి దెబ్బలు పడ్డాయంటే ఇంకా నీతి నిర్దేశాలు కూడా పక్కన పెట్టేస్తాం మనం. అన్నీ బాగున్నప్పుడే నీతి నియమాలు ధర్మాలన్నీ పాటిస్తాం. కొద్దిగా ఏమాత్రం కొంతమంది జీవితంలో గందరగోళం అయిందంటే, కానీ ఆధ్యాత్మిక లక్ష్యం ఉన్నవాడు తన జీవితంలో గందరగోళమైనా సరే నీతి నియమాలు తప్పడు. ఎందుకంటే తన వెనకాల ఒక బలమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం కోసం అతను జీవిస్తాడు. ఆ సిద్ధాంతం భగవంతుని చేరుకోవాలనేటువంటి, ఆ భగవంతుని చేరుకోవాలంటే నేను వీటిని నేను దూరం చేయాలి, ఇవన్నీ తాత్కాలికమే అనే భావంలో అతను ఒకవేళ తన జీవితం దెబ్బలు పడినా కూడా అతను కట్టుబడినటువంటి భగవంతుడికే తను కట్టుబడతాడు. తప్ప అతను ఈరోజు కష్టం వచ్చిందనో, ఈరోజు ఎవరో ఏదో మోసం చేశారనో తను మోసం చేయడం ప్రారంభించాడు. మన జీవితాల్లో మనం కానీ గమనించుకుంటే అందరూ మంచోళ్ళమే అన్నీ బాగుంటాయి, కానీ కానీ ఎందుకు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇప్పుడు ఆ నీటి వదిలేసావు, ఎందుకు ఈరోజు నువ్వు ఈ మోసం చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఈరోజు ఈ విధంగా తయారయ్యావంటే, నా జీవితంలో ఒక అన్యాయం జరిగింది, నా జీవితంలో ఒక మోసం జరిగి నేను అప్పటి నుంచి నేను ఇంట్లో తయారైపోయాను అని అంటారు. ప్రతి ఒక్కరు ఒక చరిత్ర ఉంది, ఒక కథ ఉంది. అంతకుముందు అందరూ మంచివాళ్ళే, అందరూ నీతిమైన వాళ్ళే. మరి అందరూ నీతిమైన అయిన వాళ్ళు, అందరూ మంచి వాళ్ళు అయినప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు దిగజారారు? ఎందుకంటే ఆధ్యాత్మిక జీవన విధానం, ముఖ్యంగా కృష్ణుడిని చేరుకోవాలనే లక్ష్యము లేదా నారాయణ చేరుకోవాలనే లక్ష్యం అనేది కాదు లేదు. కాబట్టి బాగుండాలి బాగుండాలి అనుకున్నాం. కానీ ఈ ఈ భూమి మీద ఇది దుఃఖాలయం దశాశతం కాదు. దుఃఖాలకి ఎవరు అధికులు గారారు? ఇక్కడ దుఃఖాలు మన జీవితంలో వస్తాయి, కానీ దుఃఖాలు వచ్చినప్పుడు కూడా మనం స్టాండర్డ్గా ఉండగలుగుతామా? కాబట్టి ఇక్కడ మిస్ అయింది ఏంది, లేదా మనకి ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంది అని అంటే, సో ధర్మం కరెక్ట్గా చెప్పింది అన్నమాట, సారీ భూమి కరెక్ట్గానే చెప్పింది ఏంటంటే, ఎస్ ఎప్పుడైతే భగవంతుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడో ఆటోమేటిక్గా మిగతా జనాలందరూ కూడా ధర్మాన్ని తప్పుతున్నారు. వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవరు పాటించట్లే, బ్రాహ్మణులు పాటించట్లేదు, క్షత్రియులు పాటించట్లేదు, వైశ్యులు పాటించట్లేదు, శూద్రులు పాటించడం. అలాంటప్పుడు అందరూ భూమికి భారంగా తయారయ్యారు. కాబట్టి మూల కారణం ఎవరు? కృష్ణుడు వెళ్ళిపోవడం వల్ల. కృష్ణుడు ఉన్నంతకాలం నేను ఎంతో హాయిగా ఆనందంగా రోజు ఉత్సవం ఉన్నాను. భగవడు పాదస్పర్శ తగిలితే నాకెంతో ఆనందంగా ఉండేది అని చెప్పి భూమి చెప్పడం ప్రారంభించుకోవడం. సో ఇంకా ఏం చెప్తుందంటే, భూమి ఆవు పద్మాలు వలె ఉండే పాదాలతో నాపై నడుస్తున్నప్పుడు ఉత్సవంలా ఉండేది, రోమాలు నెక్కబడుచుకునేవి. అతడు దూరం అయ్యాడు అన్న విరహంను నేను ఎలా, విరహము నుండి నేను ఎలా బయటపడగలను, ఆయన దూరం అయ్యాడు అనే విరహం నుంచి నేను ఎట్లా బయటపడగలను. అలా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతా ఉండింది, ఎద్దుకి ఆవుకి, ధర్మము భూమి మధ్య. వీళ్ళిద్దరి మధ్య ఇట్లా సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు పరిషత్ మహారాజు అక్కడికి వచ్చి చూస్తాడు అనమాట. అక్కడ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ చూస్తున్నాడు, వ్యక్తీకరించబడినటువంటి కలి, కలిని చూడంగానే శూద్రుడు చూడడానికి శూద్రుడు లాగా ఉన్నాడు, కానీ వేషమేమో రాజు వేషం వేసుకో ఉన్నాడు. అంటే ఏ కలియుగ లక్షణాలు అంటే, పైన ఒకటి లోపల ఒకటి, లోపలి భావాలేమో శూద్రుడు భావాలు, బయటికి కనిపించినట్టేమో క్షత్రియుడు. సో క్షత్రియుడిగా తన కత్తి పట్టుకొని ఈ కలి ఎద్దుని ఆవుని చంపబోయాడు. రెండు భయంతో వణికిపోయినాయి. రక్షణ కోసం ఎదురు చూస్తా ఉంది. ఈయన పరిషత్ మహారాజు రాజ్యం ప్రతి ప్రతి ప్రదేశానికి వెళ్తున్నాడు, చూస్తున్నాడు రాజ్యం ఎలా ఉంది, ఆ పరిస్థితి ఎలా ఉన్నాయని. వచ్చి ఈయన చూడంగానే ఎద్దు ఆవు ఈ రెండింటి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. కలిపురుషుడు తన దగ్గర ఉన్నటువంటి కత్తితో వాటిని చంపబోయాడు. చంపబోయేటప్పుడు ఈ రెండు వణికిపోయేసి రక్షణ కోసం ఎదురు చూస్తా ఉన్నాయన్నమాట. ఈ దృశ్యాన్ని చూసినటువంటి పరిషత్ మహారాజు వెంటనే తన వద్ద ఉన్న కత్తితో కలిని చంపడానికి ప్రయత్నించాడు. కలిని చంపడానికి అంటే తన రాజ్యంలో ఏ జంతువులు కూడా అనవసరంగా చంపబడ్డానికి లేదు, ముఖ్యంగా ఎద్దు ఆవు ఈ రెండు తల్లిదండ్రులు లాంటివి. మన అధునాథమైనటువంటి ఈ విద్యా బోధనలో, ఈ విద్యా బోధనలో మనం మర్చిపోయిన ఒకటి ఏంటి అని అంటే, మానవ నాగరికత బాగుండాలంటే ఎద్దు ఆవు ఉండాలి. మనం లేకపోతే అవి బ్రహ్మాండంగా బతకగలుగుతాయి, కానీ అవి లేకపోతే మానవ సమాజం బ్రతకలేదు. ఎట్లా? ఒకటి వ్యవసాయం, మనకి ఆహారం కావాలంటే. రెండు పాలు. ఆ వ్యవసాయానికి ఆవు పేడ, ఎద్దు పేడ, లేకపోతే గోమూత్రం, లేకపోతే మనం మన సౌష్టవడానికి వాటి పాలు, భూమిని సస్యశ్యామలంగా దాని నుంచి మనం ఆహారం పండించుకోవాలంటే ఈ రెండు లేకపోతే అసలు మానవ మనుగడే కష్టం. మిగతా జంతువులు కూడా ఈ సమాజాన్ని మెయింటైన్ చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి జంతు సమాజం, చెట్లు సమాజం అవసరం. ఈ రెండు మెయింటైన్ చేయడం వల్లే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. అది మనం మర్చిపోతున్నాం అన్నమాట. మనం అనుకుంటాం మన మీద అవి ఆధారపడుతుంది, లేదా అవి మనం ఉపయోగించుకోవడానికి అవి ఉన్నాయనుకుంటున్నాం. అంటే మన ఆలోచన విధానం ఎంత మారిపోయిందో ఆలోచించండి. కేవలం మన స్వార్థం కోసం, స్వార్థం కూడా ఎలాంటిదంటే స్వార్థం కోసం వాడుకోవచ్చు. ఇక్కడ ఏ విషయం వరకు? ఆహారం వరకు. అది కూడా మనం పండించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, అది స్వార్థం కింద రాదు. ఎందుకంటే అవి ఉన్నదే మానవ నాగరికతని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అలాంటి ఇప్పుడు ఎద్దులు కానీ ఆవులు కానీ నాకు భారం అయిపోయినాయి, నేను పెంచలేకపోతున్నాను, నాకు కష్టంగా ఉన్నాయి, వీటి వల్ల నాకు ఎటువంటి ఆదాయం లేదు, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంక దీన్ని అమ్మేసుకోను, చంపేసుకోను, నేను డబ్బులు తెచ్చుకోవడం ఉత్తమం అనే పరిస్థితికి వచ్చేసాడు. వ్యవసాయాన్ని బట్టి ఎద్దుల్ని ఆవుల్ని పెంచుకోవాలా, ఎద్దులు ఆవుల్ని బట్టి వ్యవసాయం చూసుకోవాలా? మనలో ఎద్దులు ఆవులను బట్టి వ్యవసాయం చూసుకోవాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఎద్దులు ఆవులు ఉండేది నా సంపాదనకి, ఇది దేనికి వేరే దానికి తీసుకు, రెండు సంబంధమే లేకుండా చూసుకుంటామా? రెండు సంబంధమే లేనట్టుగా మనం జీవిస్తూ ఉంటాం ఈ రెండు. కానీ ఈ రెండు మానవ నాగరికత ఉన్నతమైనటువంటి ఆశయం కోసం బతకాలంటే ఎద్దులు ఆవులు ఉండాలి. ఎందుకంటే అవి ఇచ్చే ప్రతి అంశం, దాని నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్, బై ప్రోడక్ట్, దాంట్లో వచ్చే ప్రతి బై ప్రోడక్ట్ మన సత్వగుణాన్ని పెంచుతుంది మనుషుల్లో. రజోతమ గుణం కాదు, డైరెక్ట్ గా మన సత్వగుణం పెంచుతుంది మనలో. ఆ సత్వగుణం దేనికి అవసరం? ఆధ్యాత్మిక జీవించడానికి మన సత్వగుణం అవసరం. కానీ అలాంటి ఎద్దు ఆవుని కలిపురుషుడు పోయి చంపుతున్నాడు. సో పరిషత్ మహారాజు వెంటనే కలిపురుషుడిని ఆపాలని ప్రయత్నించాడు. కానీ ఆపే ముందర ఒకసారి ఎద్దు దగ్గర కనుక్కున్నావు, ఎద్దు నిరారోపణ చేయాలి కదా, ఆరోపణ చేయాలి కదా, నన్ను చంపబోతున్నాడు, తినవలే నా పరిస్థితి ఇలాగా అయ్యింది అని చెప్పాలి కదా ఎద్దు. అప్పుడే కదా రాజు వచ్చి శిక్షించగలుగుతాడు, రాజు శిక్షించగలుగుతాడు. అందువల్ల ఎద్దుని అడిగాడు అనమాట కలి గురించి, ఏంటి ఎందుకు నువ్వు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు ఇట్లా కష్టపడుతున్నావు, ఏంటి నీకు నీకు వచ్చిన బాధ, నీకు వచ్చిన కష్టం ఏంది, ఎందుకు అడిగాడు అంటే ఒకవేళ కలి కలి వల్ల ఇబ్బంది పడుతున్నా అంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుందాం అని. అందుకు ఎద్దుని అడిగాడు పరిషత్ మహారాజు, మీరెవరు, మీ దృష్టికి కారణం ఎవరు, మీరు చెప్పండి, మీరు చెప్పేదాన్ని బట్టి నేను తల్లిని నేను శిక్షిస్తాను అని చెప్పి పరిషత్ మహారాజు అడుగుతాడు అనమాట. ఎందుకంటే జంతువులను కాపాడడం కూడా రాజు బాధ్యత. అయినా మీ మూడు కాళ్ళు ఏవైనావి, దీనికి కారణం దేవతలైనప్పటికీ కూడా, నీ మూడు కాళ్ళు పోవడానికి దేవతలైనా కూడా వాళ్ళని శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా కలిపురుషుడు పాత్ర పక్కన పెట్టు, నేను నీ మూడు కాళ్ళు పోవడానికి దేవతలే కారణం అయితే ఆ దేవతలను కూడా శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నీకు న్యాయం జరుగుతుంది, నేను ఇక్కడికి వచ్చున్నాను, నీకు న్యాయం జరుగుతుంది, కాబట్టి దయచేసి ఎవరి మీద ఎవరు దీనికి కారణం నాకు దయచేసి చెప్పాను. ఎవరు అడతారు, ఎవరు అడతారు ఎద్దుని, అంటే ధర్మాన్ని అడతారు. ఎద్దు ఏమంటుందంటే నాకు కరెక్ట్ కారణం తెలియదు అంట, నా ఈ దుస్థితికి సరైన కారణం ఎవరు నేను చెప్పలేను, ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాల కారణాలు చెప్తున్నారు, ముఖ్యంగా కలియుగంలో రకరకాల వ్యక్తులు రకరకాల కారణాలు. అద్వైతవాదులు అడిగితే ఈ ధర్మానికి ఈ పరిస్థితికి వచ్చింది అని అడిగితే వాళ్ళు ప్రజల యొక్క స్వీయ కార్యాల వల్ల, స్వీయ చర్యల వల్లే ఇలా ఈ దుస్థితికి వచ్చింది, అంటే ప్రజలు ఎవరికి వాళ్ళు నిర్ణయాలు ఇస్తున్నారు కాబట్టి ధర్మం ఈ స్థితిలో పడిపోయింది అని అద్వైతవాదులు చెప్తున్నారు. దైవాజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఇదంతా దేవతల యొక్క శాపాలు, దేవతల యొక్క క్రోధం వల్ల, కోపం వల్లే ధర్మం ఇట్లా అయిపోయింది, లేదా దేవతల యొక్క చర్యల వల్ల ఇలాగ అయిపోయింది. మీమాంసులు అంతా ఇది కర్మ వల్ల జరిగింది, అంతా రకరకాల కర్మలు చేయడం వల్ల, లేదా రకరకాల వ్యక్తులు రకరకాల చర్యలు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది ధర్మానికి, అంటే ఎద్దుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, అంటే ఎద్దు అంటే ఇక్కడ ధర్మం. లోకాయుక్తులు ఏం చెప్తారంటే వీళ్ళందరూ వివిధ రకాల వ్యక్తులు అనమాట, రకరకాల కారణాలు చెప్తున్నారు, ప్రకృతి వల్ల ఇదంతా ఇట్లా తయారైంది, ఇట్లా జరిగింది, ధర్మం ఈ విధంగా తయారైంది ప్రకృతి కారణం చెప్తారు. వైశాషికులు ఏం చెప్తారంటే ఖచ్చితంగా ఇది కారణం కానీ చెప్పలేము, వీటిలో ఏదైనా కారణం అయి ఉండొచ్చు అని. ఎద్దుని దగ్గరికి అడిగినప్పుడు నీ దుస్థితికి కారణం ఏంటి అన్నప్పుడు ఎద్దు డైరెక్ట్గా చెప్పాల. ఎద్దేం చెప్తుంది? వీళ్ళందరూ రకరకాల కారణాలు చెప్తున్నారు, నా ఈ పరిస్థితికి ఏంటి కారణం అంటే వీళ్ళందరూ రకరకాల కారణాలు చెప్తున్నారు. కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేను ఎవరు నా ఈ దుస్థితికి కారణం అని, అంటే ఎవరి మీద వేలెత్తి చూపించను. సరే, నేను ఇన్ని కారణాలు చెప్పాను కదా, ఎద్దంటుంది. నువ్వే నీ తెలివితేటలతో నువ్వు నిర్ధారించుకో ఏంటి అసలైన కారణం ఏంటుంది. నువ్వు నిర్ధారించుకో ఎవరు అసలైన కారణం ఏంటని. దీని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు ఈ సన్నివేశం నుంచి. ఎస్, కలియుగ లక్షణాల వల్ల అనేక కారణాలు ఉండవచ్చు. కలియుగ లక్షణాల వల్ల అనేక కారణాలు ఉండొచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని, లేదా ధర్మానికి ఎందుకు ఈ దుస్థితి వచ్చిందని కలియుగ లక్షణాలతో పాటు అనేక కారణాలు ఉండవచ్చు. ఒక కారణం అని చెప్పలేము.
సో చెడు జరగడానికి, మన జీవితంలో మంచి జరుగుతుంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది. అయితే మంచి జరగడానికి కారణం మాత్రం మన మీద వేసుకుంటాము, చెడు జరిగిన దానికి కారణం మాత్రం ఇంకోరి మీద వేసేస్తాం. ఇప్పుడు మంచి జరగడానికి కారణం నేనైతే, ఒక చెడు జరగడానికి కారణం కూడా నేనే కావాలి. లేదా మంచి జరగడానికి కారణం వేరే వాళ్ళు అయితే, అప్పుడు చెడు జరగడానికి కారణం కూడా వేరేవాడు. అంటే మంచి జరి మంచి నాకు రావాల్సింది, నేను తెలుసుకున్న మంచి కర్మ, గత జన్మలో చేసిన మంచి కర్మ ఈ రోజు నాకు ఎవరో ఒకరితో నాకు మంచి జరుగుతుంది. నేను చేసిన చెడు కర్మ ఎవరో ఒకరి ద్వారా నాకు నా దగ్గరికి అది వస్తా ఉంది. అయితే ఇక్కడ ఎవరి కారణం ఏంటి కారణం చూసినప్పుడు, ఏంటి కారణం ఎవరి కారణం చూసినప్పుడు అంతిమంగా మనం తెలిసేది చివరికి మనం నిందించుకోవాల్సింది లేదా కారణం ఎవరని చెప్పాలంటే అది మనమే అని చెప్పాలి. అది మనమే, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట, ఎందుకంటే అన్ని కారణాలకి మూల కారణం ఎవరు అంటే భగవంతుడు. అన్ని కారణాలకి మూల కారణం భగవంతుడు. కానీ భగవంతుడు ఏం చేశాడు అని అంటే మూల కారణం ఎట్లా అంటే జీవుల్ని సృష్టించాడు, వ్యవస్థను సృష్టించాడు, ఇవన్నీ సృష్టించింది ఎవరు? భగవంతుడు. కానీ జీవుని సృష్టించిన తర్వాత జీవుడికి ఒక స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రంతో తన కోరిక కోరుకోవచ్చు, కోరికల్ని కోరుకోవచ్చు. కానీ ఎటువంటి కోరిక కోరబోతున్న దాని మీద ఆయన కంట్రోల్ లేదు. మనము ఏ కోరికైనా కోరుకోవచ్చు, కానీ ఈ కోరిక నువ్వు కోరాలి, ఈ కోరిక నువ్వు కోరకూడదు అనే కంట్రోల్ మాత్రం ఆయన దగ్గర లేదు. మనకు ఆ స్వతంత్రం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ మనం తీసుకున్న కోరికను బట్టి దాని యొక్క పర్యవసానాలు ఉంటాయి. అయితే మనిషి ఎప్పుడైతే జీవుని మీద సృష్టించాడో దాంతోపాటు ధర్మాన్ని కూడా సృష్టించాడు. ఎట్లాగైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ చెప్తుందన్నమాట, మీరు ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళకి మేము అన్ని రకాల స్కీమ్స్ ఇస్తాము, ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి జైల్లో వేస్తాం. ఇది గవర్నమెంట్ పాలసీ పెడుతుంది అక్కడ. గవర్నమెంట్ పాలసీ పెట్టిన తర్వాత గవర్నమెంట్ బలవంతంగా ఎవరిని, ఒకరి నుంచి నువ్వు మంచి పనులు చేయి, నువ్వు ఒకరి నువ్వు చెడ్డ పనులు చేయని, గవర్నమెంట్ బలవంతంగా వాళ్ళ మీద ఉండదు. అప్పుడు నిర్ణయాలు తీసుకుంది ఎవరు? అక్కడ ప్రజలు తీసుకున్నారు. ఆ కోరిక అలాగా నేను గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండాలన్న, గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలన్న తీసుకున్న నిర్ణయం ఎవరిది? ప్రజలది. అయితే వ్యవస్థ ఇలా నడుస్తుంది, నువ్వు ఇలా ఉంటే వ్యవస్థ నీతో సహకరిస్తుంది, నువ్వు ఇలా ఉన్నట్లయితే వ్యవస్థ శిక్షిస్తుంది. కానీ మొత్తం వ్యవస్థ తయారు చేసింది ఎవరు? గవర్నమెంట్. కానీ ఆ వ్యక్తికి ఈ మంచి జరగాలన్నా లేదా ఆ వ్యక్తి పోయి జైల్లో ఉండాలనేది అది ఎవరి నిర్ణయం? అది ప్రజల నిర్ణయం. సో ఈరోజు నేను ఇవాళ నేను ఈ కష్టాలు పడ్డానికి కారణం గవర్నమెంట్ కాదు, నేను జైల్లో పడ్డానికి కారణం గవర్నమెంట్ కాదు. అలాగే నేను పలానా కుటుంబంలో పలానా ఇబ్బందులు, పలానా కష్టము, పలానా మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి, ఆరోగ్య పరంగాన, ఇంకో పరంగా, ఇంకో ఆర్థిక పరంగా నేను నెరిగిపోతున్నదంతా కూడా భగవంతుడు కాదు, వ్యవస్థ కాదు. నేను ఎందుకు అలాంటి కోరిక కోరుకున్నాను, నేను ఎందుకు అలాగే నేను జీవించడానికి, ఎందుకు నేను అలాంటి జీవించాలని, నేను ఎందుకు నేను అటువంటి జీవనాన్ని ఎందుకు నేను ముందుకు సాగాను, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అన్ని కారణాలకు కారణమే, అన్ని కారణాలకు ఆయనే కారణం. కానీ నేను ఈరోజు ఈ పరిస్థితి ఉండడానికి కారణం కృష్ణుడు గారు. కాబట్టి మనకు కలిగే ప్రతి కష్టానికి భగవంతుడు కారణం కాదు. అర్థమైందా? భగవంతుడు కారణం కాదు, భగవంతుడు వ్యవస్థ స్థాపించాడు అంతే. దాంట్లో ఇది నాకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచించాల్సింది ఎవరు? కాబట్టి కృష్ణుడు కర్మ వ్యవస్థను సృష్టించాడే కానీ మన కర్మలు ఆయన కాదు, ఆయన సృష్టించలేదు. కాబట్టి వైష్ణవులు కానీ భక్తులు కానీ మంచి చెడులో భగవంతుని నిందించరు. నిజమైన భక్తులు భగవంతుని నిందించరు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏమని, ఈరోజు నేను బాగున్నానంటే అది భగవంతుడి యొక్క దయ, ఆయన ఇచ్చిన వ్యవస్థలో నేను ఆ విధంగా నేను జీవించడానికి ఆయన అవకాశం నాకు ఇచ్చాడు, నాకు ఒక వ్యవస్థ తయారు చేసి ఆ వ్యవస్థ వరకు నన్ను ఉండమంటే నేను ఉన్నాను, నాకు మంచి జరుగుతుంది అనుకుంటాడు. ఒకరు చెడు జరిగిందా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎన్నో పాపం చేసి ఉంటాను కానీ భగవంతుడు నేను అనుభవించాల్సిన స్థాయిని అనుభవించకుండా నాకు తక్కువ లెవెల్లో అనే చిన్న చిన్న స్థాయిలో నాకు శిక్ష పడి నేను దాన్ని దాటేయగలుగుతాను. ఇది కూడా భగవంతుడు దయ అని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారు. భగవంతుని ఎప్పుడు కూడా వాళ్ళు దానికి కారణం నేనే కాబట్టి నేను మారాలి, నేను ఈ విధంగా జీవిస్తేనే నా జీవితాలు బాగుంటుందని ఆ జీవుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. చాలా సందర్భాలు అంటారు కావాలనుకుంటే భగవంతుని మార్చేయవచ్చు కదా, కావాలనుకుంటే భగవంతుని నన్ను మార్చేయవచ్చు కదా, భగవంతుడే వీళ్ళు మార్చేయవచ్చు కదా. ఖచ్చితంగా మారుస్తాడు కానీ మళ్ళీ కోరిక ఉందా లేదా, నేను మారడానికి నేను నిర్ణయించుకున్నానా, ఇంకెప్పుడు ఈ చెడు పని చేయకూడదని నిర్ణయించుకున్నానా. అప్పుడు కానీ మనం వేడుకుంటే కృష్ణుడు మారుస్తాడు. నాకు లోపల మారాలని లేదు కానీ నన్ను మారుస్తాడా కృష్ణుడు అంటే ఎట్ట మారుస్తాడు, నాకు మారాలని లేనప్పుడు ఆయన వచ్చి మార్చి ప్రసక్తి లేదు. ఎందుకంటే మన కోరికను బట్టి ఆయన మారుస్తాడు, ఆయన ఉంటాడు. మన కోరిక నేను మారొద్దు అనుకుంటే మారు. నేను మారాలి కృష్ణ, నేను చేసిన తప్పు నాకు అర్థమైపోయింది, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నేను జీవితంలో మళ్ళీ దీన్ని ముట్టుకోకూడదు, ఇంకా వీళ్ళ జోలికి నేను బాగకూడదు, అనవసరమైన వీటిని నేను నేను పోయి ఇరుక్కోకూడదు అని నేను మాత్రం నా వంతు నేను ప్రయత్నిస్తాను, అట్లా పోకుండా ప్రయత్నిస్తాను, కానీ నువ్వు నాకు సహకరించాలంటే అప్పుడు సహకరిస్తాను. అంతేగాని నేను పోతాను కానీ నువ్వు నన్ను ఆపాలా అంటే, ఎందుకంటే భగవంతుడు మన హృదయంలో లోలతున్న మన అసలైన కోరికను గ్రహించి దాని వ్యవస్థను ఇస్తాడే సృష్టిస్తాడే, కానీ మనకి మన లోపల కోరుకోకుండా బయట బయట నాకు కావాలనుకుంటే మాత్రం అర్థం. ప్రదేశం వస్తుంది ఏంటి అని అంటే కృష్ణుడు అన్ని కారణాలకు కారణం ఆయనే, కానీ పరిస్థితులు వ్యక్తులు మధ్యంతర కారణాలు మాత్రమే వీళ్ళంతా, పాత కర్మలే అసలైన కారణాలు. కావున ఎద్దు కలిని కారణంగా చూపించాలి, అనేక కారణాలు ఉన్నాయి, దాంట్లో అతి ముఖ్య కారణం నేను చేసుకున్న కర్మే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది అని ఎద్దు క్లియర్ గా చెప్పింది అక్కడ. అందుకనే ఇవాళ పరిస్థితుల్లో మనం కూడా ఎవరు కారణం చెప్పడానికి లే మన జీవితానికి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి. అండ్ క్లియర్ గా నాలుగు ధర్మాలు మనం పాటించాలి, నాలుగు ధర్మాలు ముఖ్యంగా పాటించాలి. తప శౌచం దయా సత్యం, తప శౌచం దయా సత్యం ఇది పాద కృత అధర్మ మైసస్ ప్రయోగ భగ్న స్మయ సంగ మతైస్తవ. సో తప శౌచం దయా సత్యం ఈ నాలుగు పాదాలు సత్యయుగంలో బ్రహ్మాండంగా ఉంటుంది కృతయుగంలో. అయితే నివారణ పరిస్థితిలో మూడు కాళ్ళు పోయి ఒక కాలు మీద మాత్రం నడుస్తూ ఉంది, అది సత్యం అనే దాని మీద మాత్రం నడుస్తూ ఉంది. అటు ఎద్దు కలి ఎద్దు కలి కారణం అని చెప్పనప్పటికీ పరమ పరిషత్ మహారాజు మాత్రం కలి కారణం అని నిర్ధారించాడు. ఎందుకంటే ఈరోజు కలి కానీ ఎంటర్ అయ్యాడు అని అంటే ఇంకా మనుషుల యొక్క మనసులు మార్చడం ప్రారంభం అవుతాయి, జీవితాలు ఇంకా దుర్భరం అవుతుంటాయి. ఈ ధర్మము భూమి ఈ దుస్థితికి కారణం కలి అని పరిషత్ మహారాజుకి దివ్యదృష్టితో తెలియ వచ్చింది, దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. ఓ కలి ప్రవేశించండి కాబట్టి ఈరోజు ధర్మము భూమి రెండు ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి, ఇది ఎవరికి తెలియదు, కలి ప్రభావం వల్లే చాలా వరకు జరుగుతున్నాయి విధంగా, కలి ప్రభావం వల్లే వాతావరణం మారిపోతుంది, కలి ప్రభావం వల్లే ఇంకా ప్రజలు మారిపోతారు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే కలియుగం మనం ఎందుకు వచ్చాం, అది మన ప్రాబ్లం, అది మనం చేసుకున్న కర్మ. ఆయన ప్యాటర్న్ ఉంది సత్యయుగంలో ఇలా ఉండాలి, ఓకే నెక్స్ట్ త్రేతాయుగం కొంచెం తగ్గాలి, ద్వాపరయుగం ఇంకా తగ్గాలి, కలియుగం ఇంకా తగ్గాలని ఆయన ప్యాటర్న్ అది. కానీ మనం ఎందుకు కలియుగంలోకి వచ్చాం, డైరెక్ట్గా ఎందుకు వచ్చాం, అంతే కదా. సో ఆయన పాటికి ఆయన ఆయన ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు, నాలుగు యుగాలు వేసుకొచ్చారు అని మనల్ని ఆయన చదివి మన పెట్టల, మనల్ని ఆయన చదివిన పెట్టల, మనం వచ్చే తెలియదు. సో కాబట్టి ఇది ఎవరు తెలియదు, కలియుగ ప్రభావం ఉంది కానీ మనం కలియుగంలో రాకుండా ఉండాల్సింది, అది మెయిన్ పాయింట్. అది కాబట్టి క్వశ్చన్ మహాజ్కి అర్థమైపోయింది, కలియుగం చంపడానికి కత్తెత్తేసరికే కలికృషుడు ఏం చేస్తాడు, కాలు పడేసుకుంటాడు. క్వశ్చన్ మహాజ్ కాలు పడేసుకుంటాడు, అయా తప్ప అయిపోయింది, నన్ను క్షమించు, నన్ను దయించి నన్ను వదిలేసేయి, నాకు నువ్వే రక్షణ, ఏం చేద్దాం, భగవంతుడు నన్ను కూడా ఈ సృష్టిలో భాగంగా నన్ను కూడా ఇక్కడ పంపించాడు, నేను కూడా రాజ్యంలో ఒక వ్యక్తినే కాబట్టి దయచేసి నాకు కూడా ఆశ్రయం కావాలి అని చెప్పి కాలు పెట్టుకున్నాడు. అయితే కలి ఏమన్నాడు, కలి సలహా అయితే నీకు నా రాజ్యంలో స్థానం అయితే లేదు, నువ్వు అదే మొత్తం ప్రపంచం అంతా నీ రాజ్యమే, నీ రాజ్యం కాకుండా నువ్వు బయటకు వెళ్ళమని నేను ఎక్కడికి వెళ్ళేది, కాబట్టి నువ్వే ఇవ్వాలి నాకు, నాకు వేరే అవకాశం లేదు అంటారు. మరి నువ్వే ఇవ్వాలి అన్నప్పుడు సరే అట్లయితే పరిశుద్ధ మహారాజు అంటాడు, ఒక నీ నాలుగు స్థానాల్లో మీరు నువ్వు నీ స్థావరం ఏర్పరచుకోవాలంటాడు. అదే జూదము, వ్యభిచారము, మాంసాహారము, నాలుగోది మత్తు పానీయాలు, ఈ నాలుగింట్లో వెళ్ళి నువ్వు స్నానం తీసుకోవాలంటాడు. అయితే కలిపురుషుడికి అర్థమైపోయింది, ఈ ఆడు జరగట్లేదు, కలిపురుషుడు కలి పశ్చిమ మహారాజు రాజ్యంలో ఈ నాలుగు స్థానం లేదు. సో కలిపురుషుడు నువ్వు అన్యాయంగా నన్ను స్థానం ఇచ్చినట్టే ఇచ్చి నన్ను ఎక్కడ నువ్వు స్థావరం ఇవ్వట్లేదు అని చెప్పి, నువ్వు నాకు ఇవ్వాల్సింది, నువ్వు తప్పితే నేను ఎక్కడికి పోవాలి, నువ్వే నాకు ఇవ్వాల్సిందే అంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ నాలుగు సేవించే వాళ్ళు, ఈ నాలుగు చేసే వాళ్ళకి మనం గుడ్డి గుర్తు అనమాట, వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఇప్పుడు ప్రశాంతంగా ఉండలేరు, భవిష్యత్తులో కూడా వాళ్ళు ప్రశాంతంగా నాలుగు ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగుని ఎవరైతే పాటిస్తున్నారో, అవలంబిస్తున్నారో, వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఆటోమేటిక్గా ఆ నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. భవిష్యత్తు గందరగోళంలో పడినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మన కర్మలకి మళ్ళీ మనమే బాధ్యత అవుతుంది. ఈ నాలుగు దగ్గర ఈ నాలుగు ఎవరు నాలుగిట్లో ఒకటి చేస్తున్నా సరే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు అనుకోండి, బాగా ఆనందం ఉన్నారు అనుకోండి, దాన్ని బట్టి మన అర్థం ఆనందంగా ఉన్నట్టు కాదు, లోపల ఎందుకంటే ఇది శాస్త్రం చెప్తుంది, ఈ మాంసాహారం, మత్తు పానీయాలు, వ్యభిచారం, జోదం చేసేవాళ్ళు ఆనందంగా ఉండలేరు, ఇప్పుడు ఆనందంగా ఉండలేరు, భవిష్యత్తు కూడా ఆనందంగా ఉండలేదు, భవిష్యత్తులో కూడా ఉండలేదు. ఎందుకంటే ఈ నాలుగు మన మానసిక వ్యవస్థని మీద దాడి చేస్తాయి. దాడి చేసిన అప్పుడు మనం తీసుకుపోయే నిర్ణయాలు మళ్ళీ అనుభవించేసే పరిస్థితి మనకే వస్తాయి. మనం అనుకుంటాం ఒక్కోసారి ఈ నాలుగు నియమాలు నాలుగు సైన్స్ ప్రకారంగా చాలా అద్భుతంగా ఉన్నాయి అని, సైన్స్ చెప్తుంది మాంసం తీసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుందంట, టీ కాఫీలు తాగితే మంచి చురుకుదనం వస్తుందంట, చురుకుదనం, చూడం వాడితే మనకు కావాల్సిన డబ్బులు కష్టపడుకుని స్మార్ట్ గా డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఒకసారి భగవంతుడు వీటిని వద్దు అన్నాడు అని అంటే, వీటి జోలికి పోవద్దు అన్నాడు అంటే, మన మనసుని తయారు చేసిన భగవంతుడు, మన తెలివితేటను మన బుద్ధిని తయారు చేసిన భగవంతుడు, మన ఇంద్రియాలు తయారు చేసిన భగవంతుడికి వీటి జోలికి పోవద్దు అన్నాడంటే, మనల్ని కాపాడడానికి వీటి జోలికి పోవద్దు అంటే, మన భవిష్యత్తును బాగు చేసుకోవడానికే వీటి జోలికి బాగుంటుంది. లేదు లేదు, నేను అడ్వాన్స్డ్ సైన్స్ లో ఉన్నాను, నేను అడ్వాన్స్డ్ సైన్స్ లో ఉన్నాను, కానీ ఆ సైన్స్ పుట్టకముందే భూమి ఉంది, సైంటిస్ట్ రాకముందే ఈ భూమి ఉంది, ఈ అడ్వాన్స్డ్ డాక్టర్లు ఇంజనీర్లు రాకముందే ఈ భూమి ఉంది, ఈ భూమిలో ఎన్నో అద్భుతాలు జరుగుతానే ఉంది. అంటే మనకంటే ముందే ఈ వ్యవస్థను నడుస్తాం. అంటే భగవంతుడు సృష్టించినటువంటి ఈ వ్యవస్థల్లో భగవంతుడు చెప్పినట్టుగా కానీ మనం కానీ జీవించగలిగితే, కొద్దిగా ఓర్చుకొని కొద్దిగా భరిస్తూ కొద్దిగా అర్థం చేసుకొని కానీ మనం కానీ జీవించగలిగితే, అప్పుడు అంతిమంగా మళ్ళీ ఆనందంగా ఉండబోయేది కూడా మనం. అంటే ఈ నాలుగు స్థలాలు పోయి తీసుకో మనం కలిపి, ఎందుకంటే కలి పురుషుడు డైరెక్ట్ గా అక్కడే ఉంటాడు. మన మన మానసిక వ్యవస్థ మీద ఆయన తన యొక్క ముద్ర వేస్తాడు. ఆటోమేటిక్ కుటుంబాల కలహాలు మొదలవుతాయి, మనస్పర్ధలు మొదలవుతాయి. ఇప్పుడు మనం అడగచ్చు, మరి ప్రశ్న అడగచ్చు, అంటే ఇవేమి తినాలంటే కూడా వాళ్ళల్లో కూడా మనస్పర్ధలు ఉంటాయి కదా, ఇవేమి తినకుండా వాళ్ళల్లో కూడా కొట్టుకుంటున్నారు కదా. ఎస్, ఎందుకని ఆల్రెడీ పాత వాసన ఉన్నాయి. ఫ్యాన్ వేసాము, ఫ్యాన్ ఆపేసాము, ఆపిన వెంటనే ఆగిపోదు కదా, మరి టైం పడుతుంది ఆగడానికి, వెంటనే ఆగిపోదు అది. సో పాత వాసనలు, పాత ముద్రలు, ఈ కామక్రోధ మనం ఆల్రెడీ లోపల లోడ్ అయి ఉన్నాయి. ఆల్రెడీ లోడ్ అయిన వాటిల్ని ఇప్పుడు ఇవి ఆపేసిన తర్వాత వెంటనే ఆగిపోవాలి. వీటిని మళ్ళీ వేరుగా డీల్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళేం తాగలేదు, అయినా వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, వీళ్ళేం తినలేదు, అయినా కూడా వీళ్ళు జీవితంలో వీళ్ళు ఏం అనిపిస్తారు, వీళ్ళేం తాగలేదు ఈ జీవితంలో, ఏం తాగలేదు. ఎస్, భగవంతు ఇచ్చిన శరీరానికి ఇదేం తాగలేదు కాబట్టి భగవంతుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాడు, ఎందుకంటే దీన్ని దుర్యోగం చేయాల. కానీ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, గర్భంలో ఏదో చేశాడు అందువల్ల ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఇప్పుడు వచ్చిన హార్ట్ అటాక్ నేను తినే తిండికి అసలు సంబంధం లేదు, నేను బ్రహ్మాండంగా తాగుతున్నాను కానీ నాకు హార్ట్ అటాకే రాలా అంటే అర్థమైంది, నెక్స్ట్ టైం వస్తుంది. నీకు ఇచ్చిన దానికి నువ్వు ఏం చేసేవరా నాయన, దాడి నేను లివర్ బాడుకోవద్దని చెప్పేసి నెక్స్ట్ టైం వస్తుంది. కానీ ఎందుకు హార్ట్ అటాక్ రాలేదు, ఎందుకు లివర్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే గతంలో లివర్ ని బాగా చూసుకున్నాడు, అందుకే లివర్ ప్రాబ్లం రాదు. సో ఈ రెండింటి ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూసుకుంటూ వచ్చి, ఎదుడు ఎంత తిన్నా కూడా నా జుడు అగిపోతుంది, ఎదుడు ఎంత తాగినా చూడు నేను స్టడీగా ఉంటాను, కంట్రోలే తప్పను, నేను తాగినట్టు కూడా ఎవరు తెలియదు, అసలు తాగినట్టు కూడా ఎవరు తెలియదు, ఎందుకు తాగడం ఎప్పుడు తాగి అలా తెలియాలి కదా, తాగి అది కూడా చేయకపోతే ఎట్లా, తాగినట్టు స్టడీగా ఉన్నప్పుడు అలాంటి తాగడం ఎందుకు స్టడీగా ఉండరాదు, నువ్వు తాగినట్టు మధ్య తెలుస్తా కదా, నువ్వు తాగేమని తెలిసింది అప్పుడు కాదంటే కట్టుబడిన డబ్బులకి సరైనటువంటి న్యాయం చేసినట్టు. అంత ఎన్ని విచిత్రమైన లాజిక్లు, అర్థం పర్థం లేని లాజిక్లు తెలివితేటలేదు. భగవంతుడు మనకి ఒక మంచి వ్యవస్థ ఇచ్చాడు, దాన్ని అర్థం చేసుకొని చక్కగా ఉంటే మనం హాయిగా ఎస్. ఇప్పుడు కామక్రోత మన మనసులో ఏం చేయాలా, ఎస్ నేను నాలుగు నియమాలు పాటిస్తున్నా బట్ అందుకనే మనం భగవంతుడి సేవలోకి వెళ్ళాలి, భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించాలి, కృష్ణ కథను వినాలి, అప్పుడు కామం క్రోధము మరుమను అప్పుడు ఇవి నెమ్మదిగా తిరగడం ప్రారంభిస్తాయి. అది కూడా ఒక రోజులో కాదు, ఎన్నో జన్మల నుంచి పేర్కోబోయినాయి. కానీ అట్లీస్ట్ మనం పరిష్కారాల్లోకి వెళ్తున్నట్టు రోజు ముందు వేసుకుంటున్నాం ప్రస్తుతానికి, ఈరోజు కాకపోతే రేపైనా ఎల్లుండే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాడామంటే ఈ రోజుకి రోజుగా మనం చెప్పుకోదు కదా, దానికి ఒక టైం ఇస్తాడు, ఒక మూడు నెలలు టైం, మూడు నెలలు వాడాలి, ఆరు నెలలు వాడాలి, సంవత్సరం వాడాలని చెప్తాడు, అప్పుడే తగ్గుతాడు. అట్లాగే కామక్రోధ మద్మాసాలు కూడా క్రమంగా తగ్గుతాయి. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి ఈ నాలుగు నియమాలను పాటించడం వల్ల అత్యంత లాభపడేది ఎవరంటే ఎవరు? ఊళ్ళో వాళ్ళు అత్యంత లాభపడేది ఎవరు? కాబట్టి దీన్ని వితండవాదంగానో లేదా దీన్ని ఏదేదో ఎవరో ఎవరో శాసిస్తున్నారు, ఎవరో మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మనల్ని, వాళ్ళు చెప్తే మనం ఏది వినేది, వాళ్ళు చేస్తే మనం ఏం చేయలేదు అంతా అని మూర్ఖంగానో లేకపోతే వితండవాదంగానో పోకుండా దేవాదేవుడు దయతో ఆయన మన మీద ఉన్న ప్రేమతో వీటి జోలికి వెళ్తే మన మన భవిష్యత్తు ఇంకా గందరగోళం పడుతుందని చెప్పి మనకి ఒక డాక్టర్ ఏ విధంగా అయితే సూచన ఇస్తున్నాడు, ఈ జబ్బు ఉంది కాబట్టి ఈ జోలికి పోవద్దు అని. అలాగే మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కామక్రత పరమాసం కాబట్టి మీకు జోలికి పోవద్దని ఎంతో ప్రేమ ఒక తండ్రి కొడుకు చెప్పినట్టుగా పిల్లలు చెప్పినట్టుగా మనకు చెప్తున్నాడు అంట. అది మనం అర్థం చేసుకొని కొంచెం టీ కాఫీలకు దూరంగా ఉండి, కొంత మాంసాహారానికి దూరంగా ఉండి, కొద్దిగా వ్యభిచారం చూడడానికి దూరంగా ఉంటే మనము బాగుంటాం, మన మీద ఆధారపడ్డ మన కుటుంబాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు తల్లికి ఇంకో స్థానం ఇయ్యాలి. నాలుగు స్థానాలు ఎక్కడ ఈ రాజ్యాన్ని ఎక్కడ లేదు అయినా సరే ఎక్కడ ఐదో స్థానం పోయి బంగారు ఎక్కడ బంగారు గుండె పగిలిపి ఉంటుంది బంగారులో పోయి అంటే బంగారు అంటే డబ్బులు అంట దాని ప్రత్యక్ష సాక్షి మనమే చూస్తున్నాం కలియుగంలో. అన్నం తమ్ముడు లేదు, అత్త చెల్లెలు లేదు, తండ్రి తల్లిదండ్రులు బిడ్డలు లేరు, కలిపురుషుడు తాండవిస్తున్నారు. ఎక్కడైతే భగవంతుడికి వినియోగించిన డబ్బు ఉంటుందో, భగవంతుడి సేవ కోసం వినియోగించిన బంగారం ఉంటుందో, అక్కడ కలిపురుషుడు స్థానం తీసుకుంటాడు. సో ఒకప్పుడు 80% 70% భగవంతుడి సేవలోకి వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు భగవంతుడికి అనేది 5% కూడా లేదు, 90% మన దగ్గరే ఉంటుంది. అందుకే మనం హ్యాండిల్ చేయలేము వాటిని. వ్యక్తికి తనకి తనకి తన తనకి మించి డబ్బులు వచ్చినా, తన స్థాయికి దాటి డబ్బులు వచ్చినా తను హ్యాండిల్ చేయలేదు, అది గర్వం అహంకారం వచ్చి తన్నే అస్తవ్యస్తం తీసుకురాస్తాడు. లక్ష్మీదేవిని హ్యాండిల్ చేయడం మన వల్ల అవుతాయి, ఎవరి వల్ల అవుతాయి? కృష్ణుడు వల్ల అవుతుంది. అందుకే మనం కృష్ణుడు సేవలో పెట్టాలి లక్ష్మి, అప్పుడు ఆయన కంట్రోల్లో పెట్టగలుగుతాం, మనం కంట్రోల్లో పెట్టలేదు. అందుకనే ఎక్కడైతే ఇది జీవిత లక్ష్యం లేకుండా ఒక సరైన వ్యవస్థలో లేకుండా మనం డబ్బులు పెట్టుకున్నామంటే వాటి మనం హ్యాండిల్ చేయలేము, వాటి వల్ల మనం ఇంకా ఘోరమైన పరిస్థితులకు వెళ్తామే కానీ ఏ డబ్బుల గురించి మనం కష్టపడతామో ఆ డబ్బులే మనం నరకానికి తీసుకెళ్తాం. ఆ డబ్బులు ఎలా చేయాలో తెలియక, దేంట్లో వాడాలో తెలియక, ఎలా వాడాలో తెలియక మనం ఉచ్చలవిడిగా దేంతో అంటే దాంట్లో పెట్టేసి ఎలా పడితే దాన్ని వాడేస్తే దాని పూర్తి పర్యవసాలు మళ్ళీ మనం అనుభవించాం. సో కలిపురుషుడు డైరెక్ట్ గా చూడుంటాడు అనమాట. సో అది అందుకే డబ్బులు సంపాదించే పెద్ద పాయింట్ కాదు, సంపాదించుకో 1 కోటి రూపాయలు సంపాదించు, 10 కోట్లు సంపాదించు, 1000 కోట్లు 1 లక్ష కోట్లు సంపాదించు, బట్ ఎక్కడ పెట్టాలి ఆ డబ్బుల్ని, ఎలా పెట్టాలి, దేని మీద పెట్టాలి ఆ డబ్బుల్ని, అది జాగ్రత్తగా ఆ ప్లానింగ్ చేసుకోవడం బాగుంటుంది. అదర్వైజ్ కలిపురుషుడు ఆనందిస్తాడు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతాయి. ఒక్కదాని కోసమే ఎవరు ఎవరు నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయారు, అంతేనా? ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయారు, ఏ రాత్రి ఏం జరుగుతుందో ఆస్తి పెట్టుకుంటే ఈ కాఫీలో ఉంటుందే, ఈ భోజనంలో ఉంటుందే, అది ఇంటికి తిరిగి వస్తామా లేదా, చెప్పేసి అబ్బాయి అంటే అంతకంటే ఘోరమైన పరిస్థితి, అంతకంటే ఘోరమైన శిక్ష ఇంకోటి. గతంలో అట్లా ఉండేది కాదు, గతంలో ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అన్నదానం చేస్తాను అప్పుడు ఎవరి మీద కనబడి, ఎందుకంటే ఉన్నది అంటే ఒక అందరికి పెడుతున్నాడు కదా, కాబట్టి ఎవరు ఎవరి మీద ఎవరికి ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ ఇస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు, కాబట్టి ఎవరి మీద వాళ్ళు ప్రత్యేకం వాళ్ళ మీద ఆశ ఉండదు, కోరిక ఉండదు వాళ్ళు ఇలా చేయాలని. ఇప్పుడు లేనోళ్ళు లేనోళ్ళుగానే అయిపోయేసి వాళ్ళకి ఏమీ దొరకకపోయా ఉండోళ్ళే ఉన్నట్టుగా తీసుకొని డబ్బులు పెంచుకుంటా ఉంటే దీనికి దీనికి ఇంత గ్యాప్ అయిపోయింది, ఎక్కడ బతకాలా, వీళ్ళని డబ్బులు ఇవ్వడం లేదు, ఏం చేయాలి, వేరే మార్గం లేదు, ఇంకా వేరే వేరే అవకాశమే లేదు, ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎంత వచ్చి ఇక్కడ తీసుకొచ్చి జవాన్లు తీసుకొచ్చిన సిఆర్పిఎఫ్ జవాన్లు తీసుకొచ్చిన దీన్ని ఎవరు ఆపలేరు. అప్పట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఉన్నదంతా కూడా ఉత్సవాలను వాడినప్పుడు ఆ ఉత్సవాల ద్వారా అందరికీ అన్నదానం చేసినప్పుడు అందరూ హాయిగా తిని అందరూ వెళ్ళి పనులు చేసుకుంటా వచ్చినప్పుడు ఎవరికి ఎవరి మీద ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ నాకు లేదనే భావం కానీ లేదు, అందుకని అందరూ వీళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అని జీవించేవారు. కానీ ఇప్పుడు మనం వేసుకెళ్ళాం అనుకోండి, ఫంక్షన్లు కూడా నగలు కానీ కనుక బయటికి మాత్రం భలే ఉన్నాం మాత్రమే, లోపల మాత్రం ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు పరిస్థితులకు అయిపోయింది. సో చాలా కృష్ణ క్లియర్, ఇదంతా మనకి భాగవతంలో చాలా క్లియర్గా ఉంది, ఎందుకు వ్యవస్థ తయారైపోయింది, ఏ పరిస్థితికి ఎందుకు వచ్చాము, ఏంటి లోపం ఎక్కడ ఉంటే, ఏం చేసుకుంటే ఇవి బయటకు వస్తే బాగుపడి, అది ఇప్పుడు మనం చేయడం వ్యవస్థ అంతా బాగుపడిపోతే అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు కృష్ణ చైతన్య సంఘం ఉంది, ఈ వ్యవస్థలో జోడింపబడిన వాళ్ళందరూ కూడా ఇలాంటి నీతి నియమాలు పాటించబడుతుంది, అప్పుడు ఈ వ్యవస్థను మనందరూ హాయిగా ఉండవచ్చు, అప్పుడు నేను ఎస్ ఈవెన్ నేను నమ్మచ్చు, ఇతను నేను నమ్మచ్చు, ఇతను నేను నమ్మచ్చు, ఇతను నేను నమ్మచ్చు, అట్లీస్ట్ నా చిన్న వ్యవస్థలో నేను హ్యాపీగా ఉండవచ్చు. నేను ప్రపంచంలో అందరికి శాంతి వస్తుంది, అందరూ పాటిస్తే శాంతి వస్తుంది, కానీ అందరూ పాటిస్తారా, కానీ ఒక కృష్ణ చైతన్య సంఘం కృష్ణ చైతన్య వ్యవస్థలో అందరూ కృష్ణుడికి కట్టుబడి ఉన్నాం కాబట్టి కృష్ణుడు అంటే గౌరవం ప్రేమ అభిమానం కొంత భయం కూడా ఉంది కాబట్టి కృష్ణుడి మీద, అప్పుడు ఖచ్చితంగా నేను ఓకే వీళ్ళు బయట వాళ్ళంతా మోసం అయితే చేయరు, నేను జీవిస్తాను ఇక్కడ, నన్ను వెన్నుపోట్లు పడవరు, అట్లీస్ట్ తెలిసినంత వరకు ఉన్నంత వరకు నేను కొంత సేఫ్ ఇక్కడ, అలా నేను ఎక్స్టెండ్ చేయగలిగితే 10 కుటుంబాలు 20 కుటుంబాలు 20 కుటుంబాలు 30 కుటుంబాలు 50 కుటుంబాలు అదే వ్యవస్థలో ఒక డాక్టర్లు ఉంటారు, అదే వ్యవస్థలో లాయర్లు ఉంటారు, అదే వ్యవస్థలో ఇంజనీర్లు ఉంటారు, అదే వ్యవస్థలో టీచర్లు ఉంటారు, అందరూ ఉన్నారు, అప్పుడు ఎవరికి కావాల్సిన సహాయం వాళ్ళు ఆ వ్యవస్థలోనే ఆ కమ్యూనిటీలోనే మనం చేసుకోవచ్చు, దీంట్లో కులాలు మతాలు వీడికి తావు లేదు, కృష్ణ భక్తులు 16 మాలలు చేయాలా, 4 నియమాలు పాటించాలా, సేవలు చేసుకోవాలా, అందరు కలుసుకొని ముందుకు పోతూ ఉండాలి, ఎవరికి ఏ సహాయం కావాలో చూసుకుంటే వెళ్ళాలా, ఎవరికి బాధ ఉంటే కష్టమో చెప్పుకోవాలా, అందుకని అని మాట్లాడతాం ఒక నిమిషం. కాబట్టి ఆ విధంగా మనం కొంతవరకు ఒక సమాజంలో మొత్తం మారలేకపోయినా మన వరకు ఉన్నంత వరకు ఈ సూత్రాలను పాటిస్తూ మనం బాగుంటాం, మన నెక్స్ట్ తరానికి మనం ఏదైనా ఇవ్వగలుగుతాం మన కుటుంబం, ఆ విధంగా మనం చేసుకుంటాం. అందుకే ప్రభుపాదుల వారు ఇలాంటి ఒక వ్యవస్థను స్థాపించారు ఇస్కాన్. సో ఇస్కాన్ లో ఎంతమందిని మనం రాగలిగితే తీసుకురాగలిగితే, ఎంతమంది వాళ్ళకి వచ్చిన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలని దీంట్లో పాటించగలిగితే అంతమందికి అంత వ్యవస్థ పెరిగాక ఉంది, ఆ వ్యవస్థలో అందరూ ఉండగలిగితే అప్పుడు ఒక నిజమైనటువంటి ఒక శాంతిపూర్వమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక వ్యవస్థలో మనం కూడా ఒక భాగం అవ్వచ్చు. సో ఆ విధంగా కలిపురుషుడు 5వ స్థానం ఇచ్చాడు పరిషత్ మహారాజు. కానీ ఇచ్చినప్పటికీ కూడా పరిషత్ మహారాజు జాగ్రత్త పడ్డాడు. తన 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 రాజ్యంలో బంగారుని కూడా లేదా డబ్బుని కూడా కృష్ణ సేవలోనే వాడాడు. అంటే ప్రజలు అప్పుడున్న ప్రజలు 4 నియమాలు పాటిస్తూ కృష్ణుడు సేవలో ఉంటూ కృష్ణుడు కోసం అది జీవిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా కృష్ణుడు సేవ కోసం. అంటే చాలా కష్టమైపోయింది కలిపురుషుడి ఉండడానికి. అలాడ రాలడ కొద్ది గురిగా అలాడ కొంతమంది అటట తెలియకుండా తింటా ఉన్నప్పుడు చండాలు వాళ్ళు వీళ్ళు అటువంటి దగ్గరలో స్థావరం తీసుకున్నాడు. కానీ మొత్తానికి మాత్రం కలిపురుషుడు మాత్రం వ్యాప్తింపజేయనీయాల ఆయనంత కాలం మాత్రం. ఆ విధంగా పరిశ్రమ రాదు తన రాజ్యంలో మాత్రం కలిపి స్థానం ఇవ్వనట్టే ఆల్మోస్ట్. కానీ ఉన్నాడు ఎక్కడో ఆడాడు కానీ అతనికి మాత్రం అంత అవకాశం ఇవ్వాల ఆయన స్ప్రెడ్ అవ్వడానికి. మనం కూడా అంటే మన కుటుంబంలో కలిపి స్థానం ఇవ్వకూడదు. మన కుటుంబం అది పెద్దోళ్ళుగా మనం బాధ్యత. మన ఇంట్లో ఈ 4 పరిస్థితులకు మన స్థానం ఇవ్వకూడదు. అట్లాగే రోజు 16 లేదా అవకాశం దొరికి ఎన్ని మాలలు చేయటం మాలలు హరినామం చేస్తూ ఉంటే కలిపురుషుడు ఎంటర్ అవ్వడం అనేది కష్టమైపోతుంది. అప్పుడు మన సంబంధాలు మన మధ్య ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలు ఇవన్నిటికీ కొంచెం అది తొలగిపోయి కొంచెం మెరుగుపడతాయి. మెరుగుపడి ఉన్నంతలో మనం ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి ఒక అవకాశం మనకి వస్తుంది. సో కాబట్టి సో ఈరోజు ఇక్కడితో క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చే వారం ఈ పరిషత్ మహారాజు ఎలా శాపగ్రస్తుడు అవుతాడు, ఎలా రాజ్యాన్ని త్యజించి గంగానది ఒడ్డుకి వెళ్తాడు, ఎట్లా సుఖదేవ కోసం ఎలా కలుస్తాడు, సో ఆయన త్యజించాల్సిన అవసరాలు ఎందుకు వస్తాయి, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం, ఇవన్నీ వచ్చే క్లాస్లో మనం వచ్చేది. శ్రీల ప్రభుపాదుకి అనంత కోటి వైష్ణవునికి ధర్మ హరిణాం సంకీర్తనకి గౌరవ.